ఆ గురుపూజలోని గురుతేమి, గూఢమర్మమేమి? కామినీ కాంచనాలలో డబ్బు మీద వ్యామోహాన్ని నశింపజేయడానికి కాశీనాథ్కు బాబా ఎలాంటి అనుభవాలు, దివ్య దర్శనాలు అనుగ్రహించారో చూచాం. కాంచనమనే నాణానికి డబ్బు, ఆస్తిపాస్తులు బొమ్మ వంటివైతే కీర్తి, అధికారం బొరుసు వంటివి. అందువల్ల కామదహనకాండకు వెళ్ళబోయే ముందు కాంచనంలోనే ఒక భాగమైన కీర్తి కాముకత్వం విషయంలో శ్రీ సాయి ఎలాంటి శిక్షణ కాశీనాథ్కు ఇచ్చారో చూద్దాం. 1913 జూలైలో కాశీనాథ్ జీవితంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అప్పటికి కాశీనాథ్ షిరిడీ వచ్చి సుమారు 2 సంవత్సరాలయ్యింది. కాశీనాథ్ సాధన పరిపూర్తికి బాబా విధించిన కాలపరిమితి ఇంకా 2 సంవత్సరాలుంది. 1913 జూలైలో గురుపూర్ణిమ నాడు శ్రీ సాయి అక్కడున్న చంద్రాభాయి బోర్కర్ అనే భక్తురాలిని పిలిచి పూజాద్రవ్యాలు తీసుకెళ్లి కాశీనాథ్ని పూజించమని ఆదేశించారు. చంద్రాభాయి బొంబాయిలోని విలేపార్ల నివాసి. అప్పటికే 10-15 ఏండ్లుగా సాయి దర్శనార్థం తరచూ షిరిడీ వస్తున్న సాయి భక్తురాలు. మంచి గుండెదిటవు గల మహిళ. బాబా ఆజ్ఞానుసారం చంద్రాబాయి పూజాద్రవ్యాలు తీసుకుని ఖండోబా గుడికి వెళ్ళింది. కాశీనాథ్ గుడిలో కూర్చొని ఉన్నాడు. చంద్రాబాయి నేరుగా వెళ్ళి పూజాద్రవ్యాలు ప్రక్కన పెట్టి ఉపాసినికి నమస్కరించి ఆయన పాదాలు పట్టసాగింది. ఉపాసిని ఆశ్చర్యపడుతూ తటాలున తన కాళ్ళను వెనక్కులాక్కొని చంద్రాబాయితో, ఏమిటిది, నా కాళ్ళు ముట్టుకోవద్దు, ముందు వెళ్ళిక్కడి నుండి అన్నాడు కఠినంగా. చంద్రాబాయి ఆయన మాటలను వీసమెత్తు కూడా పట్టించుకోకుండా, బాబా ఆజ్ఞానుసారం నేనిక్కడికొచ్చాను, బాబా ఆజ్ఞ నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళను, దయచేసి నన్ను ఆపొద్దు అన్నది. ఏమిటి బాబా ఆజ్ఞ అని అడిగాడు కాశీనాథ్. ఈరోజు నన్ను మీకు పూజ చేయమని చెప్పారు, అదీకాక చాలా రోజులుగా మీరు ఆహారం ఏమీ తీసుకోవడం లేదు, అందుకని నైవేద్యంగా భోజనం కూడా తెచ్చాను. ఈరోజు గురుపూర్ణిమ కూడా, నన్ను పూజ చేసుకోనివ్వండి అని వివరించింది చంద్రాబాయి. ఆ మాటలు చెబుతూ తన మానాన్న తను ఉపాసనికి గంధం పోయడం, పూలు వేయడం చేసుకోపోసాగింది. కాళ్ళు కడగడానికి కాశీనాథ్ పాదాలు తీసి పల్లంలో పెట్టబోతుంటే ఆయన విసురుగా కాళ్ళు దుప్పట్లోకి లాక్కొని, ఇటువంటివి నాకు గిట్టవు, ముందు పో ఇక్కడి నుండి అని కసురుకుంటూ ఆమెను కొట్టబోయాడు. చంద్రాభాయి ఏమాత్రం తొనక్కుండా, కొడితే కొట్టండి, మీరు కొట్టినా ఏం చేసినా నేను బాబా ఆజ్ఞను నిర్వర్తించకుండా తిరిగిపోను, అయినా ఈ శరీరం మీదనే అహంకారం ఎందుకు? ఆ శరీరం ఏదో మీ ఆస్తి అయినట్లు, దానిమీద మీకే సర్వహక్కులున్నట్లు మాట్లాడతారేం? ఆ అహంబుద్ధి వదిలి ఆ దేహం సర్వజగత్తుకు చెందినదని భావించండి అన్నది. ఆమె నోటికుండా వెలువడ్డ యుక్తియుతమైన వేదాంతానికి వెంటనే ఏం సమాధానం చెప్పాలో కాశీనాథ్కు తోచలేదు. కాశీనాథ్ అయిష్టాన్ని, అభ్యంతరాలను లెక్కపెట్టకుండా చంద్రాభాయి పూజ పూర్తి చేసింది. చంద్రాభాయి ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు, నా మానాన నన్నుండని అన్నాడు కాశీనాథ్ కోపంగా. దానికి చంద్రాభాయి, ఈ విషయంలో మీరిక మాట్లాడడం వృధా, ఈ పూజ రోజూ ఇలా కొనసాగుతుంది. ఈ గురుపూర్ణిమ రోజున బాబా నా ద్వారా ఈ పూజకు ప్రారంభోత్సవం చేశారు, మీరంత అభ్యంతర పెట్టినా ఇది ఆగదు అని చెప్పి చంద్రాబాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆమె మళ్ళీ ఎప్పుడూ ఇలా కాశీనాథ్ను పూజించడానికి ప్రయత్నించలేదు. గురుపూర్ణిమ నాడు ఉపాసినికి పూజ చేయమని శ్రీ చంద్రాబాయిని బాబా పురమాయించడాన్ని ఉపాసినిని పరిపూర్ణ సద్గురువుగా సాయిబాబా ప్రపంచానికి ప్రకటించడంగా కొందరు సాయి భక్తులు భావించారు. అయితే బాబా యొక్క ఆ చర్యను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ భావానికి తేలిగ్గా రావడానికి దురావగాహనమైన ఎన్నో చిక్కులు గోచరిస్తాయి. మొదటిది, జూలై 1911 కాశీనాథ్ షిరిడీ వచ్చినప్పుడు బాబా 4 సంవత్సరాలు అతడు షిరిడీలో ఉండాలని, ఆ తరువాత దైవానుగ్రహం అతనికి లభిస్తుందని, అప్పుడు శ్యామ అంటే మాధవరావు దేశ్పాండే అతడిని బయట ప్రపంచానికి ప్రకటిస్తాడని చెప్పారు. కానీ 1913 గురుపూర్ణిమ నాటికి బాబా విధించిన గడువులో సుమారు 2 సంవత్సరాలే పూర్తయింది. కాశీనాథ్ పరిపూర్ణ సద్గురుగా రూపొందడానికి ఇంకా 2 సంవత్సరాలుంది. పోనీ బాబా 4 సంవత్సరాలలో పూర్తి చేయమని చెప్పిన సాధనను కాశీనాథ్ సమర్థవంతంగా 2 ఏళ్లలోనే పూర్తి చేశాడేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఊరుక కూర్చోమని తప్ప కాశీనాథ్కు బాబా ఆదేశించిన సాధనంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అంటే కాశీనాథ్ పరిపూర్ణతకు బాబా విధించిన నియమం కేవలం కాలపరిమితి మాత్రమే. అందువల్ల విధించబడ్డ శిక్షణ కాలం సగం కూడా పూర్తవకముందే శ్రీ సాయి త్వరపడి కాశీనాథ్ను సద్గురువుగా ప్రపంచానికి ప్రకటించారనుకోవడం ఎంతవరకు సమంజసం? అదీకాక బాబా ముందే నిర్ణయించిన ప్రకారం కాశీనాథ్లోని సద్గురు తత్వాన్ని జగత్తుకు బహిర్గతం చేసే కార్యం శ్యామా ద్వారా జరగనుంది, కానీ చంద్రాబాయి ద్వారా కాదు కదా. రెండవది, గుడిలో విగ్రహానికి చేసే పూజలాగా భక్తులచే గంధ పుష్పాక్షతలు వగైరా పూజాద్రవ్యాలతో షడసోపచార పూజలందుకోవడమే సద్గురు తత్వానికి చిహ్నంగాని, అలా బాహ్య పూజ చేయడం భక్తుల విధి అని కానీ శ్రీ సాయి ఎప్పుడూ భావించలేదు. ఒక గురుపూర్ణిమ నాడు దాదా కేల్కర్ అనే భక్తునితో, ఈరోజు గురుపూర్ణిమ అన్న విషయం తెలియదా అంటూ మసీదులోని ఒక స్తంభాన్ని చూపి, పోయి ఆ స్తంభాన్ని పూజించు అని ఆదేశించారు. ఒక మహల్సాపతిని తమ కంఠానికి గంధం రాయనివ్వడం తప్ప ఎవ్వరినీ తమను బాహ్యంగా పూజించడానికి అనుమతించలేదు. మహల్సాపతికి ఇచ్చిన అనుమతి కూడా చిత్రమైన పరిస్థితుల్లో కొందరు ముస్లింలోని మతమౌఢ్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశింపబడినదే. అభిపూజిత లాభాంస్తు జిగుప్సేతైవ సర్వసహ అభిపూజిత లాభైశ్చ యతిర్ముక్త్యోపి భద్యతే, అంటే పూజా సత్కారముల పట్ల యతి ఎప్పుడూ జిగుప్సాభావం కలిగి ఉండాలి. ఎందువల్లనంటే అటువంటి పూజాదుల వల్ల ముక్తుడైన సన్యాసి కూడా బంధంలో పడుతున్నాడు అని శాస్త్రం. అటువంటప్పుడు తాము స్వయంగా అంగీకరించని గురుపూజలను బాబా ఇతరుల విషయంలో, అది సాధకావస్థలోనున్న ఒక భక్తుని విషయంలో ప్రోత్సహించారనుకోవడం అనుచితం. ఇక మూడవది, పూచిక పుల్లనైనా సరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో అంటిపెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావు అని బాబా అన్నారు. అంటే గురువు యొక్క స్థితి సామర్థ్యం కంటే భక్తుని భావనాబలానికే బాబా ప్రాముఖ్యమిచ్చారన్నమాట. ఈ దృష్ట్యా శ్రీమతి చంద్రాబాయి బహుశా ఉపాసనీ మహారాజ్ను తన గురువుగా భావిస్తూ ఉండవచ్చు. అందువల్ల గురుపూర్ణిమ నాడు ఆమెను ఆమె గురువును పూజించమని బాబా ఆదేశించారేమో. సరే, ఈ దృష్ట్యా కూడా పరిశీలిద్దాం. పైన వివరించిన ఉపాసనీ పూజ మొదలైన వివరాలు శ్రీ ఉపాసనీ బాబానే స్వయంగా చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీ బివి నరసింహస్వామి గారిచే గ్రంథస్థం చేయబడ్డది. ఈ విషయాన్ని గురించి శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ కూడా ఏం చెప్పిందో చూద్దాం. ఆమె తన స్మృతులను సెప్టెంబర్ 1936 స్వయంగా ఇలా చెప్పింది. నా గురుబంధువు అయిన ఉపాసనీ మహారాజ్ షిరిడీ విడిచిపెట్టి ఖరగ్పూర్ వెళ్లడానికి ముందు ఒక గురు పూర్ణిమ నాడు సాయిబాబా నాతో పూజాద్రవ్యాలు నైవేద్యం తీసుకుని పోయి మహారాజును పూజించమని ఆదేశించారు. అలాగే నేను వెళ్ళి సాయి ఆజ్ఞను తెలిపి ఉపాసనీ మహారాజుకు పూజ చేశాను. ఆయన కూడా నేను పూజ చేయడానికి అభ్యంతర పెట్టలేదు. అయితే ఆ రోజు తర్వాత మళ్ళీ నేనెప్పుడూ ఉపాసనీ మహారాజుకు పూజ చేయలేదు. ఒక సాటి గురుబంధువుని ఏ దృష్టితో చూడాలో అలాంటి దృష్టే ఉపాసనీ మహారాజు పట్ల నాకుండేది. కానీ ఆయన పట్ల నాకున్న ఆ దృక్పథాన్ని ఆయన ఇతరులు అపార్థం చేసుకున్నారు. పంచకన్యా సంస్థానంలో జరుగుతున్న మార్పుల విషయంలో సాయపడదామని 2 ఏళ్ల క్రితం సకోరి వెళ్ళాను. ఆ సంస్థ పట్ల నాకు సదాభిప్రాయం లేదనుకొని ఉపాసనీ మహారాజ్ కనీసం నాతో ఏకాంతంగా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వెనక్కి వచ్చేశాను. శ్రీమతి చంద్రాబాయి మాటల్లో మనం గుర్తించవలసిన ముఖ్య అంశాలు 2 ఉన్నాయి. 1, ఆమె ఉపాసనీ మహారాజ్ని సాటి గురుబంధువుగానే తప్ప గురువుగా ఎప్పుడూ భావించలేదని, తన దృష్టిని ఇతరులతో పాటు శ్రీ ఉపాసనీ మహారాజ్ కూడా అపార్థం చేసుకున్నారని, ఇక తాను చేసే పూజకు శ్రీ ఉపాసని అభ్యంతర పెట్టలేదనేది 2వది. శ్రీ ఉపాసని ఇతరులు చంద్రాబాయి దృష్టిని ఎలా ఏమని అపార్థం చేసుకున్నారన్న చర్చ ఇక్కడ మనకు అప్రస్తుతం. కానీ ఆమె బహుశా ఉపాసనిని గురువుగా భావించి ఉండడం వల్ల బాబా ఆమెను గురుపూజకు ఆదేశించారేమోనన్న అభిప్రాయం పూర్తిగా నిరాధారమని తేలడం మాత్రం మనకిక్కడ ప్రస్తుతమైన విషయం. దీన్ని బట్టి ఉపాసనీ మహారాజ్ హృదయాంతరాలంలో అజ్ఞాతంగా ఉన్న కీర్తి కాంక్షను, పూజా సత్కారాలపైన వ్యామోహాన్ని తన ప్రత్యేక పందాలో వెలికి తెచ్చి ఆ పైన వాటిని నిర్మూలించేందుకు ఆ గురుపూజను ఒక మిషగా శ్రీ సాయి ప్రయోగించి ఉండవచ్చు. ఇటువంటి అంశాలలో ముఖ్యంగా ఉపాసనీ సాధన పట్ల శ్రీ సాయిబాబా అనుసరించిన విధానానికి ఈ అభిప్రాయం సరిపోతుంది. అయితే ఈ ప్రయోగ ఫలితాలు ఏమిటోనన్నది ముందు ముందు తెలుసుకుందాం. ఈ అంశాన్ని గురించి ఇంతగా చర్చించడానికి ఒక కారణముంది. ఉపాసనికి పూజ చేయమని బాబా ఆదేశించిన దృష్టాంతాల వంటివి ఉటంకిస్తూ ఈనాడు కొందరు ప్రముఖ సాయి భక్తులు నిర్లజ్జగా షడసోపచారాలతో కూడిన గురు పూజలను, సన్మాన సత్కారాలను స్వీకరిస్తూ ప్రోత్సహిస్తుండడం దృష్ట్యా ఇంత చర్చ అవసరమైంది. ఇటువంటి గురు పూజలు శ్రీ సాయి భక్త ఉద్యానవనంలో మొలిచిన గంజాయి మొక్కల వంటివి. అయితే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి, బాబానే చెప్పినట్లు శ్రీ సాయి చర్యలు అత్యంత అగాధాలు, వాటి అంతరార్థం అంత సులభంగా మనకు అంతుబట్టవు.